మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం రయాన్ష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం కంచుకోట. లాస్ట్ పాడ్కాస్ట్లో చంద్రవర్మకు శివపురం అనే పట్టణంలో సుబాహుడు కనిపిస్తాడు కదా, అతడి ద్వారా చంద్రవర్మకు సేనాని ధీరమల్లుని గురించి తెలుస్తుంది. ఆ సమయంలో ఒక దూత వచ్చి సేనాని ధీరమల్లుణ్ణి సర్పకేతుడు ఒక పెద్ద సైన్యంతో వెంటబడి తరుముతున్నట్లు వార్త చెప్తాడు. సుబాహుడు ధీరమల్లుడికి సహాయంగా వెళ్ళటం మంచిదన్నాడు. తర్వాత ఏం జరిగింది ఈ పాడ్కాస్ట్లో విందాం. చంద్రవర్మకు కూడా ఆ పరిస్థితుల్లో సుబాహుడు చెప్పిందే ఉత్తమమైన మార్గంగా తోచింది. క్షణాల మీద నగరంలోని సైనికులంతా ఒక చోటకు చేర్చబడ్డారు. కొద్దిసేపటిలో సైన్యమంతా నగర ప్రాకారాలు దాటి, అంటే బౌండరీస్ దాటి, ఉత్తర దిక్కు వైపు కదిలింది. చంద్రవర్మ సుబాహుడు సైన్యానికి ముందు భాగాన ఉన్న అశ్వ సైనికుల వెంట ఉన్నారు. రాత్రంతా సైన్యం ఆగకుండా ముందుకు కదులుతూనే ఉన్నది. ఇంకా సూర్యోదయం కావటానికి 1-2 గడియలు ఉందనగా ఒక కొండ మలుపు నుంచి పరిగెత్తుకు వస్తున్న గుర్రాల గిట్టల చప్పుడు వినిపించింది. ఆ వచ్చేది మిత్రులో శత్రువులో తెలుసుకునేందుకు సుబాహుడు చంద్రవర్మ 10 మంది సైనికులతోటి వేరుపడి అతి వేగంగా ముందుకు వెళ్లారు. సరిగ్గా కొండ మలుపులో 4 అశ్వికులు వారికి ఎదురయ్యారు. అశ్వికులు అంటే గుర్రాన్ని నడిపే సైనికులు. మసక చీకటిలో సుబాహుణ్ణి చూస్తున్నే వాళ్ళు తమ గుర్రాలను ఆపేసి, సేనాని రాజప్రతినిధి వీరమల్లు మమ్మల్ని పంపాడు, సర్పకేతుడనే రాజు సైన్యాలు నగరం వైపు పారిపోయి వస్తున్న మన సైనికులకు అడ్డుదారి వెంట వచ్చి అటకాయించినాయి, పోరాటం జరిగింది, మన వాళ్ళు చాలామంది చనిపోయారు. రాజప్రతినిధి తన అశ్వికులతో శత్రువులు వేగంగా నగరం వైపు రాకుండా అడ్డుపడుతూ యుద్ధం చేస్తున్నాడు అని చెప్పారు. సైనికులు ఇలా చెప్పుతున్నంతలో మరికొందరు గుర్రపు రౌతులు, అంటే సైనికులు, గుర్రాన్ని నడిపే సైనికులు వారి వైపు రావటం కనిపించింది. చూస్తున్నంతలో ధీరమల్లుడు మహావేగంతో వారిని సమీపించి, సుబాహు ఇక మనం నగర రక్షణకు వెళ్ళవలసిందే, సర్పకేతుడితో అంటూ మాట మధ్యలో ఆగి చంద్రవర్మకి చూసి ముఖంలో ఆశ్చర్యం కనబరిచి అంతలోనే ఎక్కడలేని సంతోషంతో గుర్రం మీద నుంచి ఒక్క గెంతున కిందికి దూకి, మహారాజా అంటూ చంద్రవర్మ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి అతడి చెయ్యి పట్టుకున్నాడు. మళ్ళీ నిన్ను కలుసుకోగలన్న నమ్మకం నాకేనాడు కలగలేదు ధీరమల్లు, కానీ మనం ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో కలుసుకున్నాం, తీరిగ్గా మాట్లాడుకునేందుకు సమయం కాదు, నగర రక్షణకు బయలుదేరుదామా అన్నాడు చంద్రవర్మ. సేనాని ధీరమల్లుడు ఒక్క క్షణకాలం ముందు ఉన్న సైన్యం వైపు వెనుక నుంచి పారిపోయి వస్తున్న అశ్వికుల కేసి చూసి, మహారాజా మీ రాకతో పరిస్థితి మారిపోయింది, సర్పకేతుడితో ఆఖరు పోరాటం జరపవలసిన సమయం ఆసన్నమైంది, అది నగరంలో కానీ నగరం వెలుపల కానీ ఎక్కడైనా ఒకటే, ఇప్పుడు ఈ మార్గాన ముందుకు తోసుకువస్తున్నది ముఖ్యంగా అతడి అశ్వ సైన్యం, ఇక మిగతా సైన్యమంతా కూడా ఆ కొండ వెనుక మైదానంలో ఉన్నది, మనము వ్యూహం పన్నటానికి కొంచెం వ్యవధి కావాలి, అంటే కొంచెం సమయం కావాలి మనం ప్లాన్ చేయడానికి అంటూ సుబాహుడికి తిరిగి, సుబాహు సైన్యాన్నంతా పక్కకు మళ్లించి ఆ కనబడే కొండ కనుమలోకి తీసుకుపో, కనుమ అంటే ఒక ఇరుకైన సందు ఉంటుంది, అక్కడికి తీసుకుపోమంటాడు. అక్కడ ఆ కనుమ ద్వారా నీ కాపాడుకోవటానికి కొద్ది సైన్యం చాలు, అక్కడ కొద్ది మంది అశ్వికుల్ని కొంతమంది విలుకాళ్ళను కాపలా ఉంచు, అంటే బాణాలు వేసేటువంటి వాళ్ళను అక్కడ కాపలా ఉంచు అంటూ చంద్రవర్మతో కలిసి ఆ కనుమ ద్వారం వైపు బయలుదేరుతాడు. కొద్దిసేపటికల్లా సైన్యమంతా కనుమలోకి ప్రవేశించింది. చంద్రవర్మ ధీరమల్లుడితో తను వీరపురం వదిలిపోయిన తర్వాత తనకు తటస్థపడిన కష్ట సుఖాల గురించి సంగ్రహంగా చెప్పాడు, అంటే షార్ట్గా చెప్పేసిండు అన్నట్టు ఏం జరిగింది ఏంటి అనేది చంద్రవర్మ. అంతా శ్రద్ధగా విన్న ధీరమల్లుడు ఎంతో వినయంగా చంద్రవర్మతో, మహారాజా నేను సుబాహుడు పడ్డ కష్టాలు చివరకు ఈ శివసింహరాజు కొలువులో చేరి ఆయన ప్రతినిధిగా శివపురం రావటం అంతా సుబాహుడు మీకు చెప్పే ఉంటాడు, ఈనాడు తలవని తలంపుగా మనకు సర్పకేతుడితో పోరు తటస్థించింది, అంటే మనం అనుకోకుండా ఆ సర్పకేతుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది, ఆ దుష్టుడితో ఏదో ఒకనాడు మనం యుద్ధం చెయ్యక తప్పదు కదా, ఆ పని ఇప్పుడే చేద్దాం, ఇందులో విజయమో వీరస్వర్గమో అంతకన్నా మనకు మరో మార్గం లేదు అన్నాడు. ఎప్పుడైనా మనము ఆ సర్పకేతుడిని తోటి యుద్ధం చేయాల్సిందే, మన రాజ్యాన్ని అన్యాయంగా వాడు తీసుకున్నాడు అని వీళ్ళంతా కలిసి ఒక టీంలాగా ఫామ్ అయ్యారు. మళ్ళీ అనుకోకుండా ఇప్పుడు ఇదే కరెక్ట్ టైం వాటితోటి యుద్ధం చేయడానికి అని అనుకుంటున్నారు. అవును ధీరమల్లు, మనం స్వదేశం వదిలి ఈ విధంగా దేశాలు పట్టుకు తిరగడంలో అర్థం లేదు, సైన్యాన్ని సమాయత్తపరచు, అంటే రెడీ చేయి అన్నట్టు. ఆ సర్పకేతుడితో చావో బతుకో తేల్చుకుందాం అన్నాడు చంద్రవర్మ. వాని చంపడమో మనం చావడమో ఏదో ఒకటి కావాలి అని అంటాడు. చంద్రవర్మ ఇలా అంటూ ఉండగానే కనుమద్వారం దగ్గర కలకలం బయలుదేరింది. అందరు అరుస్తున్నారు అక్కడ. అక్కడ కాపలా ఉన్న విలుకాళ్ళు బాణాలను ఎక్కుపెట్టి ముఖద్వారం వైపు రివ్వు రివ్వుమని వదులుతున్నారు. కొంతమంది అశ్వికులు గుర్రాలను ముందుకు దూకించి తమ చేతిలో ఉన్నటువంటి అంటే చేతులలో ఉన్నటువంటి ఈటలు ఉంటాయి కదా, బాణాలు ఈటలు, ఆ కనుమలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి శత్రు అశ్వికులను పొడుస్తున్నారు. మహారాజా, సర్పకేతుడు కనుమలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ ఎరుకు మార్గంలో వాడిని రెండు వైపుల నుంచి ఎదుర్కొని నాశనం చేయటమే మన వ్యూహం అంటూ సేనాని ధీరమల్లుడు చెంగున గుర్రం మీదకి ఎగిరాడు. చంద్రవర్మ కూడా ఒక్క గెంతున తన అశ్వాన్ని అధిరోహించాడు. చంద్రవర్మ ధీరమల్లుడు కలిసి క్షణాల మీద తమ సైన్యానికి చెప్పినన్నట్టు, ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం మనం గెలవాలి అనే ఆలోచన వాళ్లకు. ఎందుకంటే చంద్రవర్మ ధీరమల్లుడు కలిసి క్షణాల మీద తమ సైన్యాన్ని రెండుగా భాగించేసి కనుమకు రెండు వైపులా నిలబెడతారు. అంటే టూ సైడ్స్ ఆ ద్వారంలో నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ మీద టూ సైడ్స్ నుంచి అటాక్ చేయడం కోసం పెట్టేస్తారు. సుబాహుడు కొద్దిమంది కాళ్ళు అంటే నడుచుకుంటూ వచ్చేటువంటి సైనికులతో, గుర్రాల మీద వచ్చేటువంటి సైనికులతోటి అక్కడ రక్షణగా ఉంటాడు. క్రమంగా సర్పకేతుడి యొక్క సైన్యం ఇరుకైనటువంటి ఆ ద్వారం లోపల నుంచి అంటే ద్వారం నుంచి లోపలికి ప్రవేశించేందుకు చాలా ప్రయత్నం ప్రారంభిస్తుంది. వందల వేల సంఖ్యలో ఉన్న అతడి అశ్వికులు అంటే గుర్రాలను నడిపే సైనికులు, తర్వాత కాలి మీద అంటే కాలిబాటలో వచ్చేటువంటి సైనికులు ప్రళయ భయంకరంగా అరుస్తూ లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తారు. వారిలో చాలామంది ద్వారం దగ్గరనే సుబాహుడి అశ్వికుల ఈట పోటులకు, ఈ విలుకాళ్ళు వేసేటువంటి బాణాల దెబ్బలకు చచ్చిపోతారు. వాళ్ళను తప్పుకొని ముందుకు వచ్చిన కొంతమంది సైనికులు చంద్రవర్మ ధీరమల్లుడు చంపేశారు వాళ్ళను. పోరాటం ఈ విధంగా కొంతసేపు సాగేసరికి శత్రు సైనికులతో పాటు కొంతమంది చంద్రవర్మ వైపు ఉన్న సైనికులు కూడా చనిపోతారు. శత్రువులు ఈ అసంఖ్యాకులు అంటే చాలా విపరీతమైన మంది ఉంటారు. వీళ్ళ దగ్గరేమో చాలా తక్కువ మంది ఉన్నారు, తమ సైన్యం మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. సర్పకేతుడు మరికొంత సైన్యాన్ని ఈ కన్మద్వారం దగ్గరికి దాడికి ఉపయోగిస్తే ఇంకా తాము చిక్కుల్లో పడిపోగలము అనుకొని చంద్రవర్మ ధీరమల్లుడు కూడా ఇంకా వేరే ప్లాన్ బి చేయాలని అనుకుంటారు. వాళ్ళిద్దరూ మార్గాంతరం ఏమిటా అని ఆలోచిస్తున్నంతలో సర్పకేతుడి యొక్క కంచు కంఠం ఆ ద్వారం దగ్గర మార్మోగింది. ఏయ్, అదిగో చంద్రవర్మ ధీరమల్లుడి తలలు, నాకు తెచ్చిస్తే లక్ష వరహాలు ఇస్తాను, మొత్తము ఈ రాజ్యాన్ని కూడా మీకే ఇస్తాను, మిమ్మల్ని సామంతరాజుగా చేస్తాను, ముందుకు దూకండి హేయ్ అంటూ సర్పకేతుడు తన సైనికులను హెచ్చరిస్తున్నాడు. అంటే సర్పకేతుడు చూసేసిండు అక్కడ చంద్రవర్మ ధీరమల్లుణ్ణి. ఓ, వీళ్ళు ఇంకా బతికే ఉన్నారా, వీళ్ళ సంగతి చెప్పాలనుకొని వాళ్ళ సైనికులకు చెప్తాడు అన్నట్టు ఈ విషయం. వాళ్ళిద్దరు తలలను తీసుకొచ్చిన వాళ్లకు చాలా బహుమానాలు ఇస్తా, ఈ రాజ్యాన్ని కూడా ఇచ్చేస్తా అంటాడు. కన్ను మూసి తెరిచేంతలో కనుమ ముఖద్వారం భయంకర యుద్ధరంగంగా మారిపోతుంది. సర్పకేతుడు ఇస్తానన్న బహుమానాన్ని ఆశించినటువంటి సైనికులు అన్నిటికీ తెగించి ఆ సన్నగా ఉండేటువంటి ద్వారం నుంచి లోపలికి వచ్చేందుకు పోటీలు పడతారు, పడి యుద్ధం చేస్తూ ఉంటారు. సుబాహుడి వద్ద ఉన్న కొద్ది సైన్యానికి తోడుగా ధీరమల్లుడు మరికొంత సైన్యాన్ని పంపిస్తాడు. కానీ సర్పకేతుడు సైనికులు చచ్చిన చావనున్న తమ తోటి వాళ్ళ మీదుగా గుర్రాలను దూకిస్తూ క్రమంగా ముందుకు తోసుకొస్తున్నారు. హఠాత్తుగా చంద్రవర్మ తన గుర్రాన్ని ధీరమల్లుడు గుర్రం వైపు దూకించి, ధీరమల్లు, నాకు ఒక ఉపాయం దోస్తున్నది, మనం కొంత సైన్యంతో ఆ కనబడే రాళ్ల గుట్టల మీదుగా ఎక్కి అవతలికి పోయి వెనక నుంచి సర్పకేతుడి సైన్యాన్ని ఎదిరించడం బాగుంటుంది, ఒకవేళ అవతలికి దిగటం సాధ్యం కాకపోతే ఆ రాళ్ల గుట్టల దగ్గరే దాచుకొని మనము మన బాణాలు వేస్తున్నటువంటి మన సైనికులతోటి శత్రువుల మీద బాణాలను ప్రయోగించవచ్చు. అప్పుడు సర్పకేతుడు తప్పనిసరిగా కొంత సైన్యాన్ని ముఖద్వారం నుంచి అంటే ఆ కనుమ ముఖద్వారం నుంచి వెనక్కు పంపించేస్తాడు అన్నాడు. అవును మహారాజా, మనం ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసి తీరాలి. శత్రు సైన్యమంతా ఒక్కసారిగా లోపలికి వచ్చేస్తే ఇక మనకు పారిపోయేందుకు కూడా మార్గం లేకుండా పోతుంది అన్నాడు సేనాని ధీరమల్లుడు. చంద్రవర్మ కొందరు విలుకాళ్ళను వెంటబెట్టుకొని పెద్ద పెద్ద బండరాళ్ళ మీదుగా పాకుతూ పైకెక్కి కనుమ ముందు ఉన్న మైదానం వైపు చూసిండు. ఇక చూసేసరికి ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి చంద్రవర్మ ఒక్కసారిగా భయపడిపోతాడు. వందల వేల సంఖ్యలో సర్పకేతుడి యొక్క సైన్యాలు ఇంకా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొంతమంది ఏమో గుర్రాల మీద వస్తున్నారు, కొంతమంది ఏమో నడుచుకుంటూ వస్తున్నారు. చూసేసరికి భయం వేస్తుంది చంద్రవర్మకు. అమ్మో, ఇంత గొప్ప సైన్యాన్ని యుద్ధం చేసి ఎలా ఓడించగలను అనుకున్నాడు చంద్రవర్మ. మహా అయితే తను, ధీరమల్లుడు, సుబాహుడు, ముసలివాడి కొడుకు దేవలుడు శత్రువుల చేత పడకుండా పారిపోవచ్చు. ఆ తర్వాత తిరిగి తనకు అరణ్యాలు పట్టుకు తిరిగే జీవితమే ప్రారంభమవుతుంది అని మనసులో అనుకుంటాడు. అనుకొని నిస్పృహగా శత్రు సైన్యం వైపు చూస్తున్నంతలో అతడికి మెరుపులా ఒక ఆలోచన వస్తుంది. అతడు ఎంతో గుండె ధైర్యంతో శత్రు సైన్యం దృష్టికి కనబడేలా ఒక ఎత్తైన రాతి మీద నిలబడి, అందరూ ఇటు వినండి అని గట్టిగా అరుస్తారు. అరిచేసరికి అందరూ, యుద్ధం చేసే సైనికులందరూ చూస్తారు. ఓ సైనికులారా, నేను వీరపుర సామంతుడైన సూర్యవర్మ కుమారుణ్ణి చంద్రవర్మను, దుష్టుడైన సర్పకేతుడు మాహిష్మతి రాజవంశాన్ని ఎంత క్రూరంగా నిర్మూలించి తను చక్రవర్తి అయ్యాడో మీకందరికీ తెలుసు. నేను తిరిగి మాహిష్మతి రాజసింహాసనం మీద యశోవర్ధన చక్రవర్తి సంతానంలో మిగిలి ఉన్న తపోవర్ధనుణ్ణి కూర్చోబెట్టదలిచాను. ఒకవేళ ఆయన అందుకు సమ్మతించని పక్షంలో మీకెవరైతే ఇష్టమో వారిని నేను చక్రవర్తిని చేస్తాను. దుష్టుడు, కపటి, క్రూరుడు అయినటువంటి ఈ సర్పకేతుణ్ణి ముందు మనం బంధించాలి. నా వీరపుర సంస్థాన సైనికులు ఎవరైనా మీ ఆ సర్పకేతుడి దగ్గర మీరెవరైనా పనిచేస్తూ ఉంటే వారికే ఈ పని అప్పజెప్తున్నాను. చంద్రవర్మ కంఠస్వరం వింటూనే సైనికులంతా ఆశ్చర్యపోయారు. హా, చంద్రవర్మ బతికే ఉన్నాడా? చంద్రవర్మనా? చంద్రవర్మ మహారాజా అనుకుంటూ అందరు ఆశ్చర్యపోతారు. అతడు మాట్లాడడం ముగించేసరికి సైన్యంలో ఒక భాగం నుంచి, వీరపుర మహారాజుకి జై అన్న కేకలు వినిపించినాయి. ఆ వెంటనే సైన్యంలో అక్కడక్కడ కలకలం. ఏం జరిగింది? ఆ మాట అనేసరికి కొంతమంది ఈయన వైపు టర్న్ అయిపోతారు. అరే, నిజంగానే కదా, అనవసరంగా సర్పకేతుడికి మనం ఎందుకు హెల్ప్ చేయాలి? మన రాజ్యాన్ని ఓడించిండు, మన రాజును అన్యాయంగా చంపేసిండు అని ఆ వచ్చిన సైన్యంలో చాలామంది అగేనెస్ట్ అయిపోతారు. ఎవరికి? సర్పకేతుడికి. అక్కడక్కడ కలకాలం, తోసుకురావటాలు, కుమ్ముకోవటాలు ప్రారంభమవుతాయి. చూస్తుండగానే సైన్యం నుంచి ఒక పెద్ద సమూహం, అంటే ఒక గ్రూప్ ఒకటి వేరుపడిపోతుంది. చంద్రవర్మ నిలబడి ఉన్న చోటుకు వస్తాయి. ఆ వెంటనే సర్పకేత మహారాజుకి జై అన్న కేకలు కూడా వినిపిస్తాయి. చంద్రవర్మ వైపు వస్తున్న అశ్వసైనికులు, అంటే నడుచుకుంటూ వచ్చేటువంటి సైనికులు చప్పున వెనుదిరిగి భీకరంగా అరుస్తూ వాళ్ళ మీదకు దూకుతారు. చంద్రవర్మ వెనుదిరిగి కనుమలో ఉన్న సేనాని ధీరమల్లుడితో, ధీరమల్లు, ఇదే మంచి అవకాశం. సర్పకేతుడి సైన్యంలో చాలామంది మన వైపు వచ్చారు. వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోరాడుతున్నారు. నువ్వు మన భటులనందరినీ హెచ్చరించి ఒక్కసారిగా కనుమ ముఖద్వారం మీద దాడి చేసి బయట మైదానంలోకి రాగలిగావంటే సర్పకేతుణ్ణి క్షణాల మీద మనం సర్వనాశనం చేయవచ్చు అని కేక పెట్టాడు. సేనాని ధీరమల్లుడు తన అనుచరులను హెచ్చరించే లోపలే సర్పకేతుడు తనకు రానున్న ప్రమాదాన్ని గుర్తించాడు. తన సైనికుల్లో చాలామంది చంద్రవర్మ వైపు వెళ్ళడం అతడు జీర్ణించుకోలేకపోయాడు. అతడు తన అనుచరులను కనుమ ముఖద్వారం నుంచి వెనక్కు రప్పించి విశ్వాసపాత్రులైన మిగతా సైనికులతో యుద్ధరంగం వదిలి పారిపోసాగాడు. చంద్రవర్మ, ధీరమల్లుడు తమ సైన్యాన్ని కూడా తీసుకొని పారిపోతున్న సర్పకేతుడి సైన్యం వెంట పడ్డారు. ఇరుకైన కొండ మార్గాల వెంట నిటారుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లను, లోతైన అగాధాలను తప్పుకుంటూ చంద్రవర్మ మిట్ట మధ్యాహ్నం వేల వరకు సర్పకేతుడి సైన్యాన్ని తరిమాడు. శత్రు సైనికుల్లో కొద్దిమంది అశ్వికులు, కాలిబంట్లు అతడి చేతికి దొరికారు. కానీ ముఖ్య సైన్యంతో సర్పకేతుడు పారిపోతున్నాడు చంద్రవర్మకు అందకుండా కొండల్లో చాలా దూరం పారిపోసాగాడు. పారిపోగలిగాడు కూడా. సేనాని ధీరమల్లుడు, చంద్రవర్మ ఇక ఇద్దరు కూడా ఏమనుకున్నారంటే, కొంతమంది అశ్వికులని, 10 మంది భటులను సర్పకేతుడు జాడ తెలుసుకునేందుకు ముందుకు పంపిస్తారు. ఎక్కడికి వేయండి తెలుసుకోండి అని చెప్పి మరి ఆ పంపించినటువంటి సైనికుల్ని సర్పకేతుడి యొక్క సైనికులు చంపేసిండ్రా, లేకుంటే ఆ సైనికులు సర్పకేతుడి యొక్క ఎటుపోయిండ్రు అనే విషయాన్ని తెలుసుకొని చంద్రవర్మకు చెప్పిండ్రా? అసలు ఏం జరిగింది? చంద్రవర్మ సర్పకేతుడిని చంపేయగలిగిండా, లేకుంటే సర్పకేతుడే చంద్రవర్మను చంపేసిండా? అబ్బో, చాలా ఉన్నాయి ట్విస్ట్లు. ఇవన్నీ కూడా నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. శుభరాత్రి.